ஜெய் ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதே ராமானுஜாஜ நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுலரா, பெத்தலரா, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మనయందు అనుగ్రహించి శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఒక గ్రంథాన్ని, అంటే భగవద్గీతకి చక్కటి ప్రశ్నోత్తరాల పద్ధతిలో అపూర్వంగా సరళంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా గ్రంథాన్ని అందించారు. దాన్ని ప్రతిరోజు మనం గుణానుభవం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 95 భాగాలు పూర్తి అయ్యాయి. ఈవేళ 96వ భాగం. నిన్నటి రోజున, అంటే 1727వ ప్రశ్న దగ్గర, జ్ఞానయోగమా కర్మయోగమా ఈ రెండు మనని కదా నడిపించేవి, దాన్ని ఆశ్రయించింది మనస్సా లేక నేనా అని శిష్యుడు అడుగుతాడు. అంటే ప్రతి ఒక్కళ్ళం జ్ఞానము కలిగి ఏదో కర్మలు చేస్తూనే ఉంటాం కదా, ఇవి లేకుండా ఎవరని లేము. మరి ఇది మనస్సుకు సంబంధించిందా లేదా నేను అనబడే ఆత్మకు సంబంధించిందా అనే విషయాన్ని శిష్యుడు అడిగితే దానికి సమాధానం స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈవేళ కాశ్యపహన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియేన్ రామానుజదాసు, రానాయన కూర్చో, చాలా సంతోషం. నిన్న నీవు చాలా శ్రద్ధగా జ్ఞానయోగం కర్మయోగం గురించి అడుగుతూ ఉన్నావు, దాని సంగతులు తెలుసుకుంటూ ఉన్నావు. బాగుంది, చెప్పి ఇవాళ ఏమిటి, దేంతో ప్రారంభిస్తావు?
అదే స్వామి అడియేన్, నిన్నటిదే, అసలు మనస్సు అచేతనము అని ఎలా తెలుస్తుంది స్వామి?
మరి ఆ తెలుసుకోవడమే కదూ జ్ఞానయోగం అంటే, కర్మయోగం మొదలైన వాటి ప్రయోజనం. అయితే ఇక్కడ మనస్సు అచేతనము అని తెలియడం కన్నా నిజమైన చేతన వస్తువు అని ఆత్మని తెలుసుకుంటాం. దాంతో అది కాక మిగిలినవన్నీ అచేతనాలని ఎలాగూ తెలిసిపోతుంది స్వామి. అలా మనం జ్ఞానయోగం చేస్తూ ఉంటే ఆటంకాలుగా ప్రవర్తించేవి కామక్రోధాలు, అంతేనా స్వామి?
అవును అంతే.
మరి వీటిని ఎలా తొలగించుకోవాలంటారు స్వామి? ఎలా అంటే ముందు వాటి యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి. ఆ స్వభావం ఏమిటో మనకి ఇప్పుడు ఈ 38వ శ్లోకంలోనే మనకి స్వామి అనుగ్రహిస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. ఒకసారి శ్లోకం చెప్తానే. ధూమేనావ్రియతేవన్నీ యదాదర్శోమలేన చ యదోల్భేనావృతో గర్భః తదా తేనేదమావృతం. ధూమేనావ్రియతేవన్నీ యదాదర్శోమలేన చ యదోల్భేనావృతో గర్భః తదా తేనేదమావృతం. మరి దీనికి అన్వయం కూడా యదా వన్నీ ధూమేన ఆవ్రియతే, యదా ఆదర్శ మలేన ఆవ్రియతే చ, యదా గర్భ ఉల్బేన ఆవృత తదా ఇదం తేన ఆవృతం. అంటే పొగచేత అగ్ని ఆవరించబడుతూ ఉంటుంది, మురికి చేత అద్దము కప్పబడిపోతుంది, శిశువు మావి చేత ఆవరించబడతాడు. అలాగనే ఈ ఆత్మలన్నీ కామంచేత ఆవరించబడే ఉంటాయి. అడిగిన అర్థమై, పొగ, అగ్ని, మురికి, అద్దం నాలుగు చెప్పారు స్వామి. మావి, బిడ్డ, ఇలా మూడు ఉదాహరణలు చెప్పడంలో విశేషమేమిటి అంటే, పొగ, అగ్ని, మురికి, అద్దము అన్నారు, మావి, బిడ్డ అన్నారు. ఇలా ఈ మూడు ఉదాహరణలు చెప్పడంలో ఏమైనా విశేషమైనా ఉన్నదా స్వామి?
చెప్తా విను.
పొగ అగ్ని ఉదాహరణ వలన కామం చాలా సహజంగా ఉంటుందని చెప్పబడుతోంది. మురికి అద్దం ఉదాహరణం వలన తొలగిస్తున్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అని చెప్పబడుతుంది. మావి శిశువు ఉదాహరణ చెప్పడం వల్ల త్రోసిపుచ్చ సాధ్యం కానట్టు ఉంటుంది అని చెప్పబడుతుంది.
ఎందుకలా స్వామి, కొంచెం వివరిస్తారా?
వాసన వలన పుడుతుంది కనుక సహజమైంది. రజోగుణం మాటికి మాటికి స్పృశిస్తూ ఉంటుంది కనుక తొలగించినా మళ్ళా మళ్ళా వస్తూనే ఉంటుంది. ప్రకృతి సంబంధం ఉన్నంత వరకు రజోగుణంతో స్పర్శ తప్పదు కదా. ఇది వరకు మనం చేసిన పాపకర్మల వలన వచ్చినది కనుక తొలగింప అలవి కాకుండా ఉంటుంది.
చాలా ఆశ్చర్యంగానే ఉంది. ప్రకృతికి సంబంధించని ఆత్మ ప్రకృతి సంబంధమైన కామానికి వశపడిపోవడం చాలా ఆశ్చర్యమే స్వామి.
మరి చూడు, మరి 39వ శ్లోకంలో కూడా చెప్తూ ఉన్నారు స్వామి, కామం ఆత్మని ఆవరించే ప్రకారం ఎలా ఉంటుందో మనకి తెలియజేస్తున్నారు.
ఆభృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్య వైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ.
మరొకసారి శ్లోకం చదువుతానే.
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ.
అన్వయంలో కౌంతేయ నిత్య వైరిణ కామరూపేణ దుష్పూరేణ అనలేన ఏతేన జ్ఞానిన జ్ఞానం ఆవృతం. అంటే ఈ ఆత్మ స్వాభావికంగానే జ్ఞాన ఆకారుడు. అలాంటి ఆయన జ్ఞానము కామము చేత ఆవరించబడి ఉంటాడు. అది దుష్పూరము అనలము కూడా అనాదిగా ఉంది.
స్వామి, దుష్పూరము అంటే అర్థం కాలేదు స్వామి. అంటే ఏమిటంటారు?
దుష్పూరం అంటే కూడని విషయముల యందు ఆశపడడం కనుక దుష్పూరము అంటారు. అంటే పూరింప సాధ్యం కానిది అని అర్థం.
కూడని విషయాలు అంటే ఎలా స్వామి?
కూడనివి అంటే శాస్త్ర విరుద్ధమైనవి, తన స్థాయికి తగనటువంటివి, ఉచ్చనీచములు గమనించనివి, వావి వరసలు లెక్క చేయనివి. ఇలా ఎన్నో ఎన్నెన్నో కోరికలు ఆత్మని ఆక్రమించేస్తూ ఉంటాయి. అవన్నీ తీర్చసాధ్యం కానివి కనుక దుష్పూరములు అంటారు. లేదా తీరడం చాలా కష్టమైన పని కనుక అని కూడా అనుకోవచ్చు.
మరి 18వ అనలము అన్నారు. అనలం అంటే స్వామి?
అనలం అంటే అగ్ని.
అలం అంటే చాలు అని అర్థం. అందుచేత అనలం అంటే ఇక చాలు అననిది. అగ్ని చూడు, ఇక చాలు అని ఎప్పుడైనా అంటుందా? అనదు. నువ్వెన్ని వేస్తూ ఉంటే అంత భాగంగా పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూనే ఉంటుంది.
అలాగే కామం కూడా అంతే.
అడియను అడియను.
అగ్ని కూడా దుష్పూరమైనదే కదూ. దీనిని కాల్చవచ్చు, దీనిని కాల్చకూడదు అని కానీ, ఇంతవరకే కాల్చవచ్చు అని కానీ చూడదు కదా.
సరే స్వామి,
ఈ కామం ఎప్పటి నుంచి ఇలా మనని ఆవరించి ఉంది స్వామి?
ఇదే, ఇది మనకి అనాది నుంచి ఉంది. కర్మలు అనాది కనుక వాటి సంస్కారాలు వాసనలు అనాది కనుక ఈ ప్రకృతి దానిలోని ఈ రజోగుణం కూడా అనాదే. ఈ కామం కూడా దాంతో పాటే. అందుకే వీటిని ఏమన్నారు తెలుసా? నిత్య వైరి అన్నారు. శ్లోకం గమనించావా ఇందాక? జ్ఞానినో నిత్య వైరిన అనింది కదా, అందుకని నిత్య వైరి అనే పెట్టారు.
అడిగాను అడిగాను.
చాలా బాగుంది. నిత్యం అంటే ఎప్పటికీ ఉండేది అని అర్థం కదా. ఎప్పటికీ ఆత్మని కామం ఆవరించే ఉంటుందా స్వామి?
అలా ఉంటే ఎలా మరి?
అంటే ఎప్పటికీ తొలగదు అంటే మోక్షము లేదు ఈ ఆత్మకి అని అర్థం. ఇక ఆధ్యాత్మిక శాస్త్రమే వ్యర్థం. అందుచేత చిరకాలం నుంచి ఉన్నది కనుక నిత్య వైరి అన్నారు తప్ప ఇక తొలగదని కాదు. చూడు, దేవతలని అమరలు అంటారు.
కొంతమంది జీవులని కూడా చిరంజీవులు అంటారు. అంటే దాని అర్థం ఎప్పటికీ ఉంటారని కాదు, ఎప్పటికీ ఉంటే ప్రళయం అనేదే ఉండదు కదా. చాలా చాలా కాలం జీవించి ఉంటారు అని చెప్పడం అంతే. ఇలాగా ఇక్కడ నిత్యవైరి అన్నా కూడా అదే అర్థం గ్రహిస్తారు. అలాగా స్వామి, మరి ఇలాంటి కామం డైరెక్ట్గా మనస్సులోనే ప్రవేశించేస్తుందా స్వామి? చూడు మరి, మరొక శ్లోకం ఉంది పక్కనే, 40వ శ్లోకం, దీన్ని అర్థం చేసుకో. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహ ఇత్యేష జ్ఞానమావృత్య దేహినాం. ఇంకోసారి శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహ ఇత్యేష జ్ఞానమావృత్య దేహినం. అస్య ఇంద్రియాణి మనః బుద్ధి అధిష్టానం ఉచ్యతే ఏష ఏతై జ్ఞానం ఆవృత్య దేహినం విమోహయతి. తాత్పర్యం విను, ఈ కామానికి ఇంద్రియాలు మనస్సు బుద్ధి అధిష్టానంగా ఉంటాయి. వీటి చేత ఆత్మని కప్పి మోహింపజేస్తూ ఉంటుందది. స్వామి స్వామి, అంటే ఇప్పుడు ఇంద్రియాలకి మనస్సుకి బుద్ధికి తేడా చాలా ఉంటుందా స్వామి? చెప్తా విను. ఇంద్రియాలు మనస్సుకి వెలుపల ఉంటాయి, అవునా? మనస్సు అనేది ఆలోచనల యొక్క సమాహారం, అవునా కదా? మరి బుద్ధి నిర్ణయం చేసేది. ఇప్పుడు కామం మొట్టమొదటిగా ఇంద్రియాలని ఆవరిస్తుంది, దాంతో అవి ఆయా విషయాల యందు ప్రవర్తించాలని ఉత్సాహపడతాయి. ఆహా, మరి వాటిని కట్టిపడేస్తే స్వామి? కట్టిపడిస్తే మనస్సులోకి వెళ్ళిపోతుంది కామం, ఆలోచనలో తిరుగుతూ ఉంటుంది. సమయం దొరికిందా చటుక్కున ఇంద్రియాల్లోకి మళ్ళీ గంతు వేసేసి వచ్చేస్తుంది. అవును స్వామి, నిజమే. ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు కసా బిసా తినాలని ఉంటుంది దాసుడికి, సామాజిక మర్యాదలని స్టేటస్లని అనుసరిస్తూ ఇంద్రియాలని కట్టడి చేసేస్తా, కానీ మనస్సులో తినాలనే ఆలోచన మాత్రం వదలదు స్వామి. మర్యాదలు గొప్పతనం పాటించవలసిన అవసరం లేని సమయం స్థలం చిక్కగానే ఇంద్రియాల కట్టడిని విడిచిపెట్టేసి ఇక తినడమే ప్రారంభిస్తాం. అబ్బా ఎంత హాయిగా ఉంది అని అనిపిస్తుంది. నిజమే స్వామి, అర్థమైందా? మరి అంతేకాదు, ఇంకో విషయం చెప్తాను చూడు. వివేకవంతుడైన వాడు మనస్సులో కూడా ఆ ఆలోచనలని నడవకుండా ఆపగలిగాడే అనుకో, అంటే కామాన్ని మనస్సులోంచే తరిమేశాడే అని అనుకుందాం, అప్పుడు ఎక్కడికి పోతుందో తెలుసా? బుద్ధిలోకి ఎడుతుంది. మనస్సు కాస్తంత లూజ్ అవగానే మళ్ళా ఆలోచనలోకి వచ్చేస్తుంది, ఇంద్రియాల మీదకి అది గెంతుతూ ఉంటుంది. అడియన్ అడియన్. మరి ఆ బుద్ధిని కూడా నిగ్రహించేస్తే? అది నీకు సాధ్యం కాదు, ఎందుకంటే బుద్ధి కర్మానుసారిణి కదూ. ఇది వరకు చేసిన కర్మలను అనుసరించి బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుంది. చేసేసిన కర్మలని మరి వెనకకి లాగలేవు కదా. స్వామి, ఎంత కష్టమైనదన్నమాట కామాన్ని అదుపు చేయడం. అబ్బో, అందుకే దీనికి జ్ఞానయోగానికి శత్రువు అన్నారు కదా. మరి కర్మయోగానికి ఈ కామం ఆటంకం కలిగించదా స్వామి? అయ్యో, మళ్ళీ మొదలుకొచ్చావా? కర్మయోగంలో ఇంద్రియాలని విషయానుభవం నుంచి ప్రత్యేకించి మరల్చం, జ్ఞానయోగంలో మరల్చి తీరాలి అని చెప్పుకున్నాం. నీటికి ఎదురు ఈదడం లాంటిది ఈ జ్ఞానయోగం. నీటి వాలులో ప్రయాణం చేస్తూ ప్రయోజనాన్ని సాధించేదేమో కర్మయోగం. అందుచేతనే కర్మయోగంలోనే ఉండమంటున్నారు పరమాత్మనని. అడియన్, అర్థమైంది అని అంటూ 1744వ ప్రశ్నకి స్వామివారు చక్కటి సమాధానాన్ని అందించారు. మళ్ళీ వీట్ల విషయంలోనే మళ్ళీ రేపు మరింత కొన్ని మన సందేహాలు తీరుస్తారు. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్య పాదారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ ఇది వింటున్న మీ అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య కృపాకటాక్షాలు కలగాలి అని ఆశిస్తూ అడిగాను రామానుజదాస మరింగంటి కులశేఖరాడు వారు హైదరాబాదు.